സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
54 പേജിൽ 40 ശ്ലോകം.
അനാദ്യ വിദ്യോദ്ഭവ ബുദ്ധിബിംബിതഃ ജീവപ്രകാശോയമിതീര്യതേ സ്ഥിതഃ ആത്മാധിയ സാക്ഷിതയാ പൃഥക് സ്ഥിതഃ. ബുദ്ധ്യാ പരിച്ഛിന്ന പരസ്വയേവ ഹി
രാമുല വാരു തന സഹോദരുടൈന ലക്ഷ്മണുടിക്ക് ജീവാത്മസ്വരൂപം గురించి బోధిస్తున్నారు. జీవుడు అంటే ఎవరు? ఈ నేను నేను అంటున్న వ్యక్తి మనిషి జీవుడు అంటాం, ఇండివిజువల్ అంటాం ఇంగ్లీష్ లో. ఈ జీవుడు అంటే ఎవరు? శాస్త్రం చెప్తున్నది దానికి సమాధానం. శాస్త్రం ద్వారానే మనకు ఈ జీవుడు ఎవరని తెలుస్తుంది, లేకపోతే ఈ జీవుడు ఎవరని మనకు తెలియదు. ఏం చెప్తున్నది శాస్త్రం అని రాముల వారు లక్ష్మణుడికి చెప్తున్నారు. ఈ జీవుడు అనేవాడు చేతన అచేతనాల మిశ్రమం. చేతనం అచేతనం, చేతనం అంటే చైతన్యం, అచేతనం అంటే జడం. ఈ చేతన అచేతనాలని ఆత్మ అనాత్మ అంటారు వేదాంతంలో. ఆత్మ అనాత్మ, ఆత్మని చైతన్యం అని అంటాం, అనాత్మని జడం అంటాం. ఈ శరీరం మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా అనాత్మ. మనం తెలుసుకోవాలి ఏది అనాత్మ ఏది ఆత్మ. మనకు తేలికగా కనపడేది అనాత్మ, ఈ శరీరం కనపడుతుంది, మనస్సు తెలుస్తుంది, కనుక ఇది అనాత్మ. ఆత్మ అనేటువంటిది ఇలా ఒక వస్తువులాగా కనపడేది కాదు. మనకు అది ఎలా ఉంటుంది అని చూడటానికి చూడలేము, దానికి రూపం లేదు. రూపం లేని దాన్ని ఎలా చూస్తాం? చూడలేం కదా. కనుక ఆత్మ అనేటువంటిది మనం తెలుసుకోవాలి, గ్రహించాలి బుద్ధిపూర్వకంగా. ఉదాహరణ చెప్తూ ఉంటాను ఇప్పుడు. ఎలక్ట్రిసిటీని చూడటం లేదు కదా కళ్ళతో, దానికి రూపం లేదు. ఎలక్ట్రిసిటీకి విద్యుత్తుకి రూపం లేదు. ఆ రూపం లేని దాన్ని మనం చూడలేము, దాన్ని గ్రహిస్తాం. ఎక్కడ గ్రహిస్తామంటే ఆ విద్యుత్తు దేని మూలంగా, బల్బు మూలంగానో ఫ్యాన్ మూలంగానో వ్యక్తమవుతుంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది అని తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ శరీరం మనస్సు అనే బల్బు ఫిలమెంట్, ఆత్మ అనే ఎలక్ట్రిసిటీని మనం దీని ద్వారా గ్రహించాలి. విద్యుత్తు లేకపోతే బల్బు ప్రకాశించదు. బల్బు మనకు కాంతినిస్తున్నది అంటే బల్బు ఇస్తున్నదా ఎలక్ట్రిసిటీ ఇస్తున్నదా? ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. ఎలక్ట్రిసిటీ బల్బు ద్వారా కాంతినిస్తున్నది కదా. అదేవిధంగా ఈ శరీరం అనే బల్బు ట్యూబ్ లైట్ లాంటిదే కదా, ఇది కూడా 5-6 అడుగులు. ఇది ఎలా నడుస్తున్నది, ఎలా పనిచేస్తున్నది, ఎలా మాట్లాడుతున్నది అంటే శాస్త్రం చెప్తోంది ఆత్మ ఎలక్ట్రిసిటీ లాంటి ఆత్మ, ఎలక్ట్రిసిటీ లాంటి విద్యుత్తు లాంటి ఆత్మ అనేది ఈ శరీరాన్ని నడిపిస్తున్నది, కదిలిస్తున్నది, మాట్లాడిస్తున్నది, అన్ని పనులు చేయిస్తున్నది ఈ ఆత్మే. బల్బు ద్వారా ఆ ప్రకాశం ద్వారా ఎలక్ట్రిసిటీని తెలుసుకున్నట్లుగా ప్రకాశం ఉన్నది కనుక ఎలక్ట్రిసిటీ ఉన్నది. అదేవిధంగా ఈ శరీరం మనస్సు పనిచేస్తున్నాయి కనుక ఇక్కడ ఆత్మ ఉన్నది అని తెలుసుకోవాలి. అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు రాముల వారు. ఏం చెప్తున్నారు చూడండి, జీవః అయం, జీవః ఇతి ఈర్యతే, ఇతనే జీవుడు అనబడుతున్నాడు. ఎవరండి ఇతను ఈ జీవుడు అనేబడేవాడు అని అడిగితే, బుద్ధిబింబితః, బుద్ధిలో ప్రకాశిస్తున్నట్ట. బుద్ధిబింబితః అంటే బుద్ధి యందు ప్రకాశతే, బుద్ధిబింబితః ప్రకాశః. ఎవరిది ప్రకాశం? చితః. ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం ఈ బుద్ధి యందు వెలుగుతున్నది. ఎట్లాగైతే విద్యుత్తు బల్బులో ఫిలమెంట్ ఉంది కదా, ఆ ఫిలమెంట్లో ఉంటున్నది, దాని ద్వారా ఇది ప్రకాశిస్తున్నది. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది మన బుద్ధి గుహలో ప్రతిబింబించి ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుందంటే ట్యూబ్ లైట్ లాగా ప్రకాశిస్తుంది అనుకోవాకండి. ప్రకాశిస్తుంది అంటే బుద్ధిని చైతన్యం చేస్తుంది అని అర్థం. ఇది ముఖ్యమైన పాయింట్. ప్రకాశిస్తుంది అనగానే ఓహో ఆత్మ కూడా 1000 వాట్ బల్బు లాగా మెరిసిపోతూ ఉంటుంది అనుకోకండి. ఆత్మ బుద్ధిని, జడమైనటువంటి మ్యాటర్, అది జడమైనటువంటి పదార్థాన్ని చెలింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది, ఆలోచనలు కలిగేట్లు చేస్తుంది. అందులో అది ఆత్మ చేసే పని. అంతేగాని ప్రకాశం అనగానే లైట్ అనుకోకండి. నా మనసులో అంత లైట్ తిరుగుతున్నాయండి ఒళ్ళంతా అన్న, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అట్లా అయితే. అందుకని ప్రకాశం అంటే బుద్ధిని, జడమైన బుద్ధిని చైతన్యం చేసుకుంది. ఎవరు? ఈ ఆత్మ చైతన్యం. ఎట్లా వచ్చింది దీనికి ఈ యొక్క బుద్ధి? ఏమిటి ఇది? ఈ బుద్ధి, మనస్సు, శరీరం అన్నీ కూడా మాయ, అనాది అవిద్య ఉద్భవం. బుద్ధి వాడు ఏం బుద్ధి ఇది? బుద్ధి బింబిత అన్నాం కదా, బుద్ధిలో ప్రకాశించిందన్నాడు. బుద్ధి జాతకం చెప్పండి అని అడుగుతున్నాం. వాట్ ఈస్ ది బుద్ధి? బుద్ధి జాతకం అంటే తెలుసుగా, దాని పుట్టు పూర్వోత్తరాలు అని అర్థం. జాతకం అంటే ఏముంది? పుట్టు పూర్వోత్తరాలు. పుట్టు పూర్వోత్తరాలు ఎవరివి అంటే బుద్ధివి. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే, ఎక్కడి నుంచి వస్తుందండి? అనాది అవిద్య అన్నాడు. మాయా అని అర్థం. మాయా, అనాది అవిద్య అంటే మాయా. ఈ మాయ ఎప్పుడు వచ్చిందండి అడగవాకు. అనాది, దానికి ఆది లేదు, మొదలు లేదు. మొదలు లేనటువంటి మాయ. మొదలు లేనకపోతే తుది కూడా ఉండదు. దానికి మొదలు చివరా లేవు, ఎప్పుడు ఉంటుంది. అప్పుడు బ్రహ్మం ఎప్పుడు ఉంటాడు, మాయ ఎప్పుడు ఉంటుందంటే, ఒకసారి చెప్పాను, ద్వైతం వస్తుందని భయపడక్కర్లేదు. మాయ మిథ్య, స్వతంత్రంగా ఉండలేదు. మాయ బ్రహ్మ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది కనుక అది స్వతంత్రంగా రెండవ వస్తువుగా ఎప్పుడూ ఉండదు. అది మిథ్య కనుక అద్వైతం బ్రహ్మ ఒక్కటే ఉన్నది. మాయ బ్రహ్మం యొక్క నీడ లాంటిది. నీడ కాదు, నీడ లాంటిది. మీరెక్కడుంటే మీ నీడ అక్కడ ఉంటుంది కదా. మీ నీడ ఒకటి, మీరొకటి, ఇద్దరా? ఏమండి భోజనం నాకును మా నీడకి ఇద్దరికి కలిపి పెట్టండి అని అడుగుతారా ఎక్కడన్నా? ఇట్ ఇస్ నాట్ కౌంటబుల్. దాన్ని కౌంట్ చేయం కదా. అందుకే అనాది అవిద్య ఉద్భవ. ఉద్భవ అంటే జనించినటువంటి, మాయా కార్యం అని అర్థం. ఉద్భవ అంటే పుట్టినటువంటి, మాయ నుంచి ఉద్భవించినటువంటి. అందుకనే తత్వబోధ థరోగా ఉండాలి. అనాది అవిద్య మాయా కార్యం ఈ యొక్క మూడు శరీరాలు. బుద్ధి అనేటువంటి సూక్ష్మ శరీరానికి సంబంధించింది. సూక్ష్మ శరీరంలో, సూక్ష్మ శరీరం బుద్ధిలో ఆత్మ ప్రతిబింబించాలంటే దానికి స్థూల శరీరం కావాలి. స్థూల శరీరం ఉంది, 60-70 కేజీల స్థూల శరీరం. స్వామిని ఇంకా 10 కేజీలు ఎక్స్ట్రా వేసుకోండి అంటారా? 60-70 కేజీల స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరంలో ఒకటి బుద్ధి. అందుకని ఉద్భవ అన్నాం, మాయ నుంచి ఉద్భవించినటువంటి ఈ బుద్ధిలో ఏమైతుంది? బుద్ధి బింబిత, బుద్ధి యందు బింబం అంటే ప్రతిబింబం, రిఫ్లెక్షన్ అంటాం. ఈ ఆత్మ చైతన్యం ప్రతిబింబం బుద్ధిలో కనపడింది. ఎక్కడ పడితే అక్కడ కనపడదు అది. ఇప్పుడు మన మొహం ఇక్కడ చూసుకోగలమా నేలలో? దానికి కొంచెం రిఫైన్ పాలిష్డ్ కావాలి. ఇదే కొంచెం పాలిష్ చేయండి, మన ముఖం కనపడుతుంది. అదేవిధంగా బుద్ధి కూడా చాలా పాలిష్డ్ రిఫైన్డ్ మ్యాటర్, రిఫైన్డ్ మ్యాటర్ ఏంటంటే బాగా పాలిష్డ్ అన్నమాట బుద్ధి. అందువల్ల అందులో ఆ యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది ఈ బుద్ధి? దానికి చైతన్యం వచ్చి ఈ బుద్ధి ఇంద్రియాలన్నింటినీ, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం అన్ని, ఈ జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. ఒక్కొక్కటి, కళ్ళు చూడటం, చెవులు వినడం, ముక్కు వాసన చూడడం, నోరు మాట్లాడడం, చేతులు పనిచేయడం, అన్ని చేయడం మొదలు పెడుతుంది. దేని వలన? ఆత్మ చైతన్యం నుంచి యొక్క దాని యొక్క రిఫ్లెక్షన్ అంటాం, ప్రతిబింబాన్ని తీసుకొని దాని కూడా చైతన్యం అయిపోయి ఈ జడమైన దాన్ని పనిచేయిస్తుంది. అర్థమైందా? కనుక ఇలా పనిచేసేటప్పుడు రెండు దగ్గరే ఉంటాయి. ఉదాహరణకి సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, సూర్యప్రకాశం వల్ల మనందరం పనులు చేస్తున్నాం, సూర్యప్రకాశం వలన మనందరం పనులు చేస్తున్నాం. ఆ సూర్యుడికి ఏమన్నా సంబంధం ఉందా మనం చేసే పనుల వల్ల? నడయాడుతున్నాం మనందరం, అన్ని పనులు చేసుకుంటున్నాం ఉదయాన్నే రాత్రి దాకా. ఎలా పనులు చేసుకుంటున్నాం అని? సూర్యకాంతి వల్ల. అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం వల్ల ఈ జడమైన శరీరం వ్యవహారం చేస్తోంది, మాట్లాడుతోంది అందరితో, అన్ని పనులు చేస్తోంది ఆత్మ చైతన్యం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి ప్రకాశం వల్ల ఎట్లాగైతే మనుషులందరూ పనిచేస్తున్నారో, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారో, అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం వల్ల ఈ జడమైన శరీరం, అన్ని శరీరాలు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని శరీరాలు పనిచేస్తున్నాయి అన్నారు. పనిచేస్తే పర్వాలేదు, ఈ రెండు పక్క పక్కనే ఉండడం ఏమైందిట? ఈ ఆ పనిచేసేటటువంటి బుద్ధి, మనస్సు, చిత్త, అహంకారాలు ఉన్నాయి ఇందులో. ఏదైతే ఆత్మ బింబ చైతన్యం ఇందులో ప్రతిబింబించగానే అహంకారం, నేను ఉన్నాను అంటాడు వాడే జీవుడు. అహంకారం వచ్చేస్తుంది కదా, నేను నేను మెలకు రాగానే మన అబ్బాయి అమ్మాయి అందరు గుర్తుకొస్తారు, అదే జీవుడు అని పేరు. ఎలా వచ్చింది ఆ చైతన్యం? ఆత్మ నుంచి వచ్చినది ఆ తెలివి మనకు. ఆ మెలకువ, తెలివి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. దానివల్ల ఆత్మా ధియః సాక్షితయా పృథక్ స్థితః. ఈ ఆత్మ అనేటువంటిది, ఆత్మా ధియః, ఆత్మా ధియః అనేది వేరువేరుగా ఉండకూడదు, ఒకటే కలిపి రాసుకోవాలి. ఆత్మా ధియః, ఆత్మా ధియః సాక్షితయా పృథక్ స్థితః. సాక్షి, సాక్షితయా పృథక్ స్థితః, ఈ ఆత్మ చైతన్యం ఈ బుద్ధి కంటే వేరుగా ఉన్నది. ధియః అంటే బుద్ధి యొక్క, ఈ ఆత్మ అనేటువంటిది బుద్ధి యొక్క సాక్షిగా ఉన్నదిట, పృథక్, వేరుగా. ఆత్మ చిదాత్మ అని అర్థం, బ్రహ్మ చైతన్యం. ఏమైంది? బుద్ధి సాక్షి అంటే బుద్ధిని తెలుసుకునేవాడిగా ఉన్నాడు. సాక్షి అంటే ఏమిటి? తెలుసుకునేవాడు. పృథక్ అంటే వేరుగా ఉన్నాడు. పృథక్ అంటే వేరు, వేరుగా ఉండి ఈ బుద్ధిని తెలుసుకుంటూ ఉన్నాడు. నా బుద్ధి పనిచేస్తోంది, నా బుద్ధి సరిగ్గా పనిచేయడం లేదు, అదే బుద్ధి సాక్షి అంటే. ఎవరి తెలుసుకునేవాడు? ఆత్మ చైతన్యం. కనుక ఆ బుద్ధిలో జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ రావడానికి కారణం ఆ యొక్క ప్రతిబింబ చైతన్యం. ఆ ప్రతిబింబ చైతన్యం వల్ల బుద్ధిలో అనేకమైనటువంటి వికారాలు వస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి, మార్పులు వస్తున్నాయి బుద్ధిలో. ఉదయం నుంచి మనం ఎన్నో తెలుసుకుంటున్నాం, ఇది పుష్పం అని తెలుసుకుంటున్నాం, క్లిప్ అని తెలుసుకుంటాం, ఇవన్నీ జ్ఞానాలు ఎక్కడిస్తున్నాయి, బుద్ధిలో వస్తున్నాయి. ఆ బుద్ధిలో వచ్చినప్పుడు వాటన్నిటినీ ప్రకాశింపజేసేవాడు ఎవరంటే ఆత్మ. సాక్షిగా ఉంటూ ఇప్పుడు క్లిప్ జ్ఞానం వచ్చింది, ఇది పుష్ప జ్ఞానం వచ్చింది, అవన్నీ చూపిస్తున్నాడు. సూర్యుడు ఎట్లా సాక్షిగా ఉన్నాడు, మనం అన్ని చూస్తూ ఉన్నాం, సూర్యుడు సాక్షిగా ఉన్నాడు. సూర్యప్రకాశం వల్ల మనం తెలుసుకుంటున్నాం, సూర్యుడు సాక్షిగా ఉన్నాడు. ఏ సూర్యప్రకాశం లేకపోతే నువ్వు తెలుసుకోలేవు. ఆ సూర్యుడు సాక్షి అంటే చూస్తున్నాడు నిన్నని అర్థం. సాక్షి అంటే ఏమిటి, చూస్తున్నాడు అంటే తన ప్రకాశాన్ని ఇస్తూ. అదేవిధంగా ఆత్మ చైతన్యం సాక్షిగా ఉంటూ ఈ బుద్ధిలో జరిగేటటువంటివన్నీ తెలుసుకుంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు బుద్ధిలో రామగీత వింటున్నాము, బుద్ధిలో వెళుతున్నదా కొంచెం కొంచెం? అది వెళుతున్నది వింటున్నాము అని తెలుసుకునేవాడు సాక్షిగా ఆత్మ ఉన్నది, పృథక్ వేరుగా ఉన్నది. స్థిత అంటే ఉన్నది, పృథక్ వేరుగా సాక్షితయా తెలుసుకునేవాడిగా. అది మెలకువతోన్నప్పుడు తెలియదు మనకు. బుద్ధి సాక్షిగా ఉన్నదంటే ఏమన్నా అర్థమైందా? రామగీత క్లాసులో తెలియదు. రామగీత క్లాసులో నిద్ర గురించి చెప్పాలి నేను ఇప్పుడు. బుద్ధి సాక్షిగా ఉన్నదని తెలుసుకోవాలి అంటే నిద్ర గురించి మనం చదవాలి. ఇప్పుడు నిద్రపోయిన తర్వాత నిద్రలో కళ్ళు ముక్కు చెవులు ఏమి పనిచేయడం లేదు, బుద్ధి కూడా పనిచేయడం లేదు. కానీ ఆ యొక్క నిద్ర సుఖాన్ని అనుభవిస్తున్నవాడు ఉన్నాడు, ఉన్నాడు కదా. నిద్రపోయేటప్పుడు శరీర జ్ఞానం లేదు, మనోజ్ఞానం లేదు, మన ప్రక్కన ఎవరున్నారనే జ్ఞానం లేదు, నువ్వు ఎక్కడ పడుకున్నావో కూడా తెలియదు, నీకు ఎలా పడుకున్నావో కూడా తెలియదు, పైన పాము పోతున్నా తెలియదు. కానీ నువ్వు ఉన్నావా లేదా, అది ఆత్మ. అంటే శరీరం, మనసు, బుద్ధి అన్నీ పనిచేయకపోయినా కూడా ఎవరో ఒకడు ఉన్నాడు లోపల. ఉండబట్టే నిద్ర లేచిన తర్వాత హాయిగా నిద్రపోయినాను అన్నావు. హాయిగా నిద్రపోయినానని చెప్పి రిజిస్టర్ చేసుకున్నది ఎవరండి అక్కడ? మనసా? మనసు పనిచేయడం లేదు. బుద్ధ్యా? బుద్ధి పనిచేయడం లేదు అక్కడ. శరీరమా? శరీరం పనిచేయడం లేదు అక్కడ. మరి నేను హాయిగా నిద్రపోయినాను అని రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి ఎవరు? ఆత్మ. కనుక నేనే ఆత్మని, కనుక ఈ బుద్ధికి నేను సాక్షిగా ఉన్నాను. ఇప్పుడు మెలకువతో ఉన్నప్పుడు పనిచేసే బుద్ధికి సాక్షిగా ఉన్నాను, అది బుద్ధి పనిచేయనప్పుడు కూడా సాక్షిగా ఉన్నాను. ఎట్లా, ఎలా తెలుసు నీకు? బుద్ధి పనిచేయనప్పుడు నిద్రలో సాక్షిగా ఉన్నానని ఎలా తెలుసు? నిద్ర లేచిన తర్వాత నాకేమి తెలియలేదు అని చెప్తావు ఉదయాన్నే లేచి. నా బుద్ధికి ఏమీ తెలియలేదు అని చెప్తావు నిద్ర లేచిన తర్వాత. ఎవరండి ఆ చెప్పేది? ఆ నేనెవరు? ఆత్మని. కానీ మెలకువతో ఉన్నప్పుడు మనకు ఈ ఇంద్రియాలన్నీ పనిచేయడం వల్ల, మనస్సు గందరగోళంగా ఉండడం వల్ల, సౌండ్స్ అన్నీ ఉండడం వల్ల, ప్రక్క వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తుంటే మృదంగా తబలా వాయిస్తుంది. మృదంగా తబలా అంటే కంప్లైంట్స్. ఇవన్నీ చేయడం వల్ల మనకు ఆ ఆత్మ సాక్షిని తెలుసుకోలేదు. అది ఈ గందరగోళంలో మనకు అర్థం కాదు. అందుకని నిద్ర గురించి చెప్పాను మీకు. ఇప్పుడు నేను నిద్ర గురించి చెప్పిన దేనికోసం? నిద్రలో ఎవరో గ్రహిస్తున్నాడు కనుక బుద్ధి సాక్షియే కదా. బుద్ధి పనిచేయలేదు అని తెలుసుకున్నవాడు బుద్ధి సాక్షియే కదండి. కానీ అప్పుడు చెప్పలేదు ఏమిటండి అంటే, అప్పుడు చెప్పడానికి నోరు పనిచేయదు. అప్పుడు చెప్పడానికి నిద్రలో నోరు పనిచేయడం లేదండి. మెలకు వచ్చిన తర్వాత మనస్సు నోరు పనిచేస్తే కదా చెప్తాం. కనుక ఆత్మ పాపం చెప్పలేదు. ఉన్నప్పటికీ కూడా సాక్షిగా దానికి నోరు లేదు, చెప్పలేదు. అందుకని అది చెప్పాలి అంటే మెలకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రపోయినాను, నాకేం తెలియదు అని చెప్తాం. కనుక ఇలా ఆలోచన చేయాలి, గ్రహించాలి. నిద్రపోయేటప్పుడు ఉన్నాం మనం, మెలకు ఉన్నప్పుడు బుద్ధి పనిచేస్తున్నదని తెలుసుకుంటున్నాం, అప్పుడప్పుడు బుద్ధి సరిగా పనిచేయడలేదని తెలుసుకుంటాం. నిద్రలో కూడా బుద్ధి ఉంటుంది కానీ బుద్ధి పనిచేయడం లేదని చెప్పి అప్పుడు రిజిస్టర్ చేసుకుంటాం, నాకేమి తెలియలేదు. తెలిసేది ఎక్కడండి? చెవుకే ముక్కుకే తెలిసేది, బుద్ధికే తెలుసు. ఏదైనా తెలియడం అనేది ఎవరికి తెలిసేది? బుద్ధిలో. బుద్ధిలోనే కదా జ్ఞానం వచ్చేది. తెలియడం అంటే జ్ఞానం. జ్ఞానం ఎక్కడ వస్తుంది? కంట్లో వస్తుందా, ముక్కులో వస్తుందా, చెవులో వస్తుందా, బుద్ధిలో వస్తుందా? బుద్ధిలో వస్తుంది. నిద్రలో బుద్ధి అనేటువంటిది నిద్రపోతున్నది. నిద్రలో బుద్ధి నిద్రపోతున్నది. అందుకనక బుద్ధిలో జ్ఞానం రాదు. రాలేదు కనుకనే నిద్ర లేచిన తర్వాత నాకేమీ తెలియలేదు అని చెప్తున్నావు. అర్థమైందా? తర్వాత ఆత్మధియః సాక్షితయా పృథక్స్థితః. ఎవరు ఆ ఆత్మ? పృథక్ వేరుగా ఉన్న ఆత్మ ఎవరో తెలుసా లక్ష్మణ? బుద్ధ్యా అపరిచ్ఛిన్నః పరః. పరః అంటే ఆ ఆత్మ, పరమాత్మ చైతన్యం. బుద్ధ్యా అపరిచ్ఛిన్నః, బుద్ధి చేత పరిచ్ఛిన్నంగా లేదు నిజంగా. అది బుద్ధిలో ఉన్నప్పటికీ కూడా, బుద్ధిలో ప్రతిబింబిస్తున్నా కూడా బుద్ధిని, బుద్ధి ఆ ఆత్మని పరిచ్ఛిన్నం చేయలేదు. పరిచ్ఛిన్నం అంటే పరిమితి, పరిమితి లిమిటెడ్ చెయ్యలేదు. అందుకనే మీ బుద్ధిలో ఉండే బుద్ధి మీ బుద్ధి వేరు, నా బుద్ధి వేరు. అర్థమైందా? బ్రిలియంట్ ఉంటాడు, డల్లు పర్సన్ ఉంటాడు. ఆ బుద్ధి మారుతూ ఉండొచ్చు కానీ ఆ బుద్ధిని ప్రకాశింపజేసే ఆత్మలో మార్పు ఉండదు. అపరిచ్ఛిన్న అన్నాడు, పరిమితం లేదు. ఆ బుద్ధిని ప్రతిబింబింపజేసే బింబ చైతన్యం ఆత్మ. పరహ అంటే ట్రాన్సెండ్స్ అని అర్థం, వేరుగా ఉంటాడు, అతీతుడు అని అర్థం. పరహ అంటే ఏమిటి? బుద్ధికి పరిమితం కాకుండా బుద్ధికి వెలుపల కూడా ఉన్నాడు, బుద్ధి లోపల ఉన్నాడు. అపరిచ్ఛిన్న అంటే బుద్ధికి మాత్రమే పరిమితమై కాకుండా బుద్ధికి వెలుపల కూడా ఉన్నాడు ఆత్మ. అపరిచ్ఛిన్న పరహ, వేరుగా ఉన్నాడు. ఈ పరహ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిద్రపోయేటప్పుడు కల వస్తుంది. ఈ వ్యక్తి నిద్రపోతున్నవాడు అంటే ఇప్పుడు నేనున్నాను, నిద్రలోకి సారకోగానే కలకన్నాను. కలకనేటప్పుడు కలకి ఆధారం నేనే కదా. మెలకువత ఉన్నవాడే నిద్రలోకి చేరగానే పులిని చూశాడు కలలో. ఆ పులి ఉండడానికి కారణం ఎవరు? ఆ పులిని చూసేవాడు నిద్ర కలగనేవాడు. ఆ కలగనేవాడు పుట్టడానికి, కలగనేవాడు చూసే పులికి సింహానికి ఆధారం ఎవరండి? నేనే. ఈ మెలకువగా ఉండేవాడే వేకర్ బికేమ్ డ్రీమర్, డ్రీమ్ టైగర్. ఈ వేకరే లేడనుకోండి, డ్రీము ఉండలేదు, డ్రీమ్ టైగరు లేదు. ఈ జాగ్రత్త పురుషుడు కనుక లేకపోతే కలగనేవాడు ఎక్కడ ఉంటాడు? కలగనే కలలో వచ్చేటటువంటి టైగరు, సింహాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అంటే ఈ కలగనేవాడి కంటే కలగంటున్నాడు కదా, పులి చూశాడు కదా, వీళ్ళిద్దరికంటే ఈ కలను ఉత్పత్తి చేసిన వాడు వేరా కాదా? కష్టం. ఈ కళను సృష్టించిన వాడున్నాడు చూశాడా? కళని సృష్టించినప్పుడు కలగనేవాడు అయినాడు వాడు. కళలో పులిని చూశాడు, సింహాన్ని చూశాడు. ఈ కలగనేవాడు, కళలో పులిని చూసేవాడు, ఈ ఇద్దరి కంటే ఈ పడుకున్నాడు చూసారా, వాడు వేరే కాదా? వాడు వేరే. వాడే అయితే ఇంకా మెలకు వచ్చిన తర్వాత కూడా కళ ఉంటుంది. అందుకని మెలకు రాగానే కల పోయింది. కలగనేవాడు లేడు, కళ్ళలో వచ్చిన పదార్థాలు లేవు. ఈ పుట్టించాడు చూశాడా వీరు? వీడు ఈ కళను సృష్టించిన వాడు కలగనేవాడి కంటే వేరే కాదా? వేరు కాబట్టి హాయిగా లేచి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను కలగనేవాణ్ణి, నీ కలగనేవాణ్ణి అంటాడా? అనలేదు కదా. అంటే ఆ కలగనేవాడికంటే, కలలో చూసిన వాడికంటే ఇదేసి కూర్చున్నవాడు వేరే కాదా? చెప్పండి. వేరే. అదే విధంగా అది పరహ అంటే వేరు అని అర్థం. కలగనేవాడు, కలలో చూసినవన్నీ కూడా పుట్టించినవాడు వీడు వేకరు. మెలకు రాగానే ఆ మెలకుతో వచ్చిన వాడు అంటాడు, అయ్యా నిన్న కల వచ్చింది, నేను కలగన్నాను, కలలో అన్ని చూశానన్నాడు. నువ్వు వేరా కాదా? వేరే. అదే విధంగా ఆత్మ కూడా ఆత్మ చైతన్యం పరహ అన్నారు. దేనికంటే పరహ? బుద్ధ్యాది. బుద్ధి, మనస్సు, చిత్త, అహంకారం, ఈ శరీరం, ఈ శరీర త్రయం, వీటన్నిటికంటే కూడా పరహ, అపరిచ్ఛిన్న పరహ. దీని చేత పరిమితుడు కాకుండా విడిగా ఉన్నాడు పరహ. ఆ ఆత్మే నువ్వు అంటున్నారు. సహా ఏవ హి లక్ష్మణ, నువ్వే ఆ ఆత్మవి. కనుక ప్రతిబింబం మనస్సు బుద్ధిలో ప్రతిబింబిస్తున్నటువంటి జీవుడు కాదు నువ్వు. నిజంగా పరమాత్మవి, బింబ చైతన్యానివి నువ్వే అన్నారు. కొంతవరకు చాలా ఇవన్నీ డీప్ శ్లోకాలు, వెరీ వెరీ హెక్టిక్ శ్లోకాలు. తర్వాత శ్లోకం 41.
సిద్బింబ సాక్షాత్మధియాం ప్రసంగతః స్వేకత్రవాసాదననాక్తలోహవత్ అన్యోన్యమధ్యాసవశాత్ ప్రతీయతే. జడా జడత్వం చచిదాత్మచేతసో
ఈ యొక్క శ్లోకంతో ఈ జీవాత్మ స్వరూపాన్ని పూర్తి చేస్తున్నారు. సంపద విచారణ ఏం పూర్తి చేస్తున్నారు ఇక్కడ? సిద్బింబ సాక్ష్యాత్మ ధియా ప్రసంగత. ప్రసంగత అంటే సంపర్కం వలన, అసోసియేషన్. ప్రసంగత ప్రకర్షేణ అతిశయేన సంగాత్ అత్యంత సాన్నిహిత్యం. ఎవరండి ఈ బింబ చైతన్యం అండ్ ప్రతిబింబ చైతన్యం? అద్దం గుర్తుపెట్టుకోవాలి. మన ముఖం అద్దంలో ప్రతిబింబిస్తుంది. ఆత్మ అంతటా ఉన్నదండి. ఈ స్థూల శరీరం మనకు కనపడుతున్నది, దీంట్లో మనస్సు ఉన్నది. అది సూక్ష్మ శరీరం. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార ఇవన్నీ కంటికి కనపడవు. ఉన్నది ఆత్మ అంతటా ఉండడం వల్ల ఇక్కడ లోపల కూడా ఉన్నది. లోపల ఉండడం వల్ల ఏమైంది? ఈ యొక్క ఈ తల్లి గర్భంలో 4వ నెల రాగానే బిడ్డ కదలడం మొదలు పెడుతుందట. 4వ నెలైనా మీరే చెప్పాలి. 4 నెలలు కదలడం మొదలు పెడుతుంది. ఆ 4వ నెలలో కదులుతున్నది అంటే ఏమిటి అర్థం తెలుసా? ఆత్మ చైతన్యం అంతకు ముందు కూడా ఉన్నది, అంతటా ఉంది ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం లేని చోటు లేదు. అది ఉన్నప్పటికీ కూడా ప్రకాశించడానికి అనువైనటువంటి బల్బు లేదు. 4వ నెల వరకు ఆ మ్యాటర్ మాయ, ఇంకా ఫామ్ అవ్వలేదు సరిగ్గా. అందుకని చిన్న చిన్నగా తయారైన తర్వాత ఆత్మ చైతన్యాన్ని ప్రకాశింపజేసే శక్తి రాగానే కదలడం మొదలు పెడుతుంది. ఇంకా అమ్మకు తెలుస్తుంది అప్పుడు, ఆహా కదులుతున్నది, కదులుతున్నది అంటుంది. ఎట్లా కదులుతున్నాడ్రా అంటే, ఆ జీవుడు లోపల ఆ బుద్ధి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఫామ్ అవుతూ ఉంటాయి. సూక్ష్మ శరీరం, మొదట స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, దానికి శక్తి వస్తుంది అన్నమాట. ఏది? ఈ ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే శక్తి రాగానే ఆ ఫీటస్ కదలడం మొదలు పెడుతుంది. అందుకే డాక్టర్లకి, సైంటిస్ట్లకి వాళ్ళు ఏంది చూసినా కూడా ఎక్కడ కనపడదు, అసలు ఎట్లా కదులుతున్నది ఇది, ఈ శరీరం, ఈ శరీరానికి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి తెలియడంలే. బ్రెయిన్ నుంచి వస్తుంది అనుకుంటారు. బ్రెయిన్ కోసి చూస్తున్నా కనపడదు. ఎలక్ట్రిసిటీ వైర్ కోసి చూస్తే ఎలక్ట్రిసిటీ కనపడుతుందా అండి? రూపం లేనిది ఎట్లా కనపడుతుంది? నేను ఎలక్ట్రిసిటీ చూడని చెప్పి బల్బు పగలగొట్టండి, ఉన్న వెలుతురు కూడా పోయి చీకటి వస్తుంది. అదేవిధంగా మనిషి బ్రెయిన్ కోసినా కానీ, శరీరం అంతా కోసినా కూడా ఆ ఆత్మ కనపడదు, రూపం లేదు దానికి. అందుకని సైన్స్కి డాక్టర్లకి అందనటువంటిది చైతన్యం. ఎట్లా ఈ శిశువు కదులుతున్నది? ఆ ప్రాణం వచ్చిందండి అంటాడు. ప్రాణం ఎట్లా వచ్చింది? ఎవరిచ్చారు ప్రాణం? ఆ పంచవాయువులు పనిచేయడానికి కారణం ఏమిటి అంటే ఆత్మ. ఆ యొక్క శరీరం మ్యాటర్ తయారు కాగానే ఈ ఆత్మ చైతన్యాన్ని తీసుకుంటుంది, అది దానికి శక్తి వస్తుంది. ఆ అర్థం చూడండి, రిఫైన్ చేయంగానే ఇప్పుడు ఇక్కడ ఉంది మన ముఖం కనపడదు, దాన్ని రిఫైన్ చేయండి. ఎక్కడ కనపడుతుందా మీ ముఖం? మీ ముఖాలన్నీ కనపడుతున్నాయి అక్కడ. ఏ ఇక్కడ కనపడదు, అక్కడేం కనపడుతోంది? అక్కడ మాత్రం ఎందుకు కనపడుతోందంటే పాలిష్. అదేవిధంగా మన మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా బాగా పాలిష్ అయినటువంటి మ్యాటర్, అందువల్ల అందులో కనపడుతుంది. ఆ కనపడటం అంటే ఏమిటి? ఆ బుద్ధిని, మనస్సుని చలింపజేస్తుంది, చలనం చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే, పక్క పక్కనే ఉంటారు కదా ఆత్మ అంతటా ఉండడం వల్ల, ఇస్తి నమ్మ వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం తెలుగులో ఉంది కదా. ఇస్తి నమ్మ వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం అంటే ఏమిటి? వీళ్ళిద్దరు పక్క పక్కన ఉండడం వల్ల ఈ సచ్చిదానందం బ్రహ్మ చైతన్యం, ఈ జడమైనటువంటి నామరూపం, ఈ రూపం వీళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుస్తా? పక్క పక్కనే ఉండి నీ గుణాలు నేను తీసుకుంటాను, నా గుణాలు నీ తీసుకో అని చెప్పి మాట్లాడుకోరండి, జరిగిపోతాయి అట్లా. ఇది అధ్యాస అంటే. ఈ బ్రహ్మ చైతన్యం యొక్క గుణాలు ఏమిటి? సత్తు చిత్తు. ఈ సత్తు ఉనికి ఎరుక, ఈ జడం మాయ అంటే ఈ మ్యాటర్కి వచ్చేస్తాయి, ఈ శరీరానికి వచ్చేస్తాయి. ఈ యొక్క దీని ధర్మాలు ఆ సత్తు చిత్తుకి ఆపాదిస్తాం. వీళ్ళిద్దరు ఇచ్చి పుచ్చుకుంటారనమాట. ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఏమిటి? ఇచ్చి నమ్మ వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఎలా ఇచ్చి పుచ్చుకుంటున్నారండి అంటే, నేను ఉన్నాను అన్నాం. ఆ ఆత్మ యొక్క ఉనికి ఉన్నది చూసారా, అది ఈ శరీరానికి ఇచ్చేస్తాం, ఈ శరీరం తీసుకుంటుంది. ఎరుక ఉన్నది చూసారా, చైతన్యం, అది తీసుకుంటుంది ఇది. అందుకని నేను ఉన్నాను అని అంటాం. ఉన్నాను, నేను ఉన్నాను. ఈ ఉన్నాను అనేది ఎవరిది? శరీరానిదా? ఆత్మ చైతన్యానిది. అది తీసుకుని ఏం చేస్తున్నది ఈ శరీరం? నేను ఉన్నాను అని చెప్తున్నది. ఈ ఉన్నాను అనేది శరీరంది కాదు. ఆ ఉనికి, ఉన్నానంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంటే ఆత్మ చైతన్యం యొక్క సత్తు, ఎగ్జిస్టెన్స్ని ఈ బాడీ తీసుకుంది. తీసుకొని ఏం చెప్తున్నది? నేనున్నాను. ఎక్కడున్నావు? శనాయి నగర్లో ఉన్నాను. శనాయి నగర్లో హాల్లో ఉన్నాను అని చెప్తున్నది. ఆ ఉనికి అనేది ఆత్మది, అది తీసుకుని ఇది నేనున్నానని చెప్తుంది. తర్వాత ఏం చెప్తుంది? నేను ఉన్నాను. ఈ శరీర ధర్మాలన్నీ కూడా ఆత్మకు ఆపాదిస్తుంది. ఈ శరీర ధర్మాలు ఏమిటి? నేను పొట్టిగా ఉన్నాను. ఆ నేను అనేటువంటిది ఆత్మ. ఉన్నాను అనేటువంటిది ఆత్మే. నాకు తెలుసు నేను ఉన్నాను. నాకు తెలుసు నేను ఉన్నాను అని చెప్పాలంటే ఈ శరీరము, మనస్సు కావాలి. ఈ ఆత్మ అనేటువంటిది నేనున్నాను అని చెప్పలేదు. ఈ శరీరం, మనస్సు తీసుకొని చెప్పంగానే ఈ శరీరం ఏం చేస్తుంది? మోసం చేస్తున్నది. ఆత్మని తెలుసుకొని ఇవ్వకుండా ఈ శరీరం, మనస్సు ఏం చేస్తున్నాయి? నేనున్నాను, ఐడెంటిఫికేషన్, తాదాత్మ్యం. అదే చెప్తున్నారు ఇక్కడ, చిద్బింబ సాక్షాత్మ ధియా ప్రసంగత. ఈ చిద్బింబ సాక్షి ఆత్మ. చిద్బింబ అంటే ప్రతిబింబం, చిత్తు యొక్క బింబం, చిద్బింబం ప్రతిబింబం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, అహంకారం లోవర్ ఐ అంటారు. సాక్షి ఆత్మ అంటే బ్రహ్మ చైతన్యం, ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ధియా ఈ బుద్ధి అందు సాక్షాత్మ ధియాం ప్రసంగత, వీటి రెండు సంపర్కం వల్ల పక్క పక్కనే ఉండడం వల్ల ఏకత్ర వాసా, ఏకత్ర ఒకే చోట నివసిస్తున్నాయి రెండు ఆత్మ చైతన్యం. ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ నుంచున్నారు, మీ ముఖం కనపడుతోందండి అద్దంలో, అద్దం అక్కడ ఉన్నది, మీ ముఖం ఇక్కడ ఉంది, అట్లా లేదు. ఆత్మను ఆత్మ ప్రతిబింబం ఒకే చోట ఉన్నాయి. మీరు ఇక్కడ ఉంటే అద్దం అక్కడ ఉంటుంది, అద్దంలో మీ ముఖం కనపడుతుంది. కొన్ని అట్లా ఏమైనా దూరంగా ఉంటే పర్వాలేదు, కానీ ఆత్మ అంతటా ఉండడం వల్ల ఎంత దగ్గరగా ఉంది తెలుసా దీనికి, బుద్ధికి ఎంత దగ్గరగా ఉంది, డిస్టెన్సే లేదు అసలు, అంత దగ్గరగా ఉంది. అంత దగ్గరగా ఉండడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. అది అంత వాసాత్ అన్నారు ఇక్కడ చూడండి. వాసాత్ ఎట్లా ఉన్నాయట, అనల అత్త లోహవత్. మనకు అర్థం కాదు, స్వామి వారికి తెలిసిపోయింది, వీళ్ళకి ఈ రెండు దగ్గరగా ఉన్నాయంటే అర్థం కాదు, వీటి గుణాలు ఒకటో ఒకటి పంచుకుంటున్నాయంటే అసలు అర్థం కాదని చెప్పి ఆయన ఉదాహరణ చెప్తున్నారు. మన మట్టి బుర్రలకు అర్థం కాదు తెలుస్తాయి. లోహ అక్తం అంటే, లోహ అక్తం అంటే అనల అక్తం లోహం, లోహం అంటే ఇనుము. ఇనుము నిప్పులో వేయంగానే అగ్నిలో, అనల అక్తం అంటే అగ్నిలో అగ్ని చేత వ్యాపింపబడింది నిప్పు, ఇనుము. ఇనుపు గుండు తీసుకొని అగ్ని చేత వ్యాపింపబడింది అనుకోండి, అది ఎర్రగా కాలిపోతుంది. ఎర్రగా కాలంగానే ఏమవుతుంది, అది నల్ల ఇనుప గుండు ఎలా కనపడుతుంది, ఎర్రగా కనపడుతుంది. అంతకుముందు చల్లగా ఉన్న ఇనుప గుండు ఇప్పుడు వేడిగా కనపడుతుంది, వేడిగా అనిపిస్తుంది. ఈ ఎరుపుదనం అంటున్నారా, ఈ ఎరుపు ఇది అర్థమైతే అది అర్థం దృష్టాంతం. ఈ ఎరుపుదనం, ఈ వేడిదనం, ఉష్ణత ఎవరివండి, ఇనుప గుండివా అగ్నివే, అగ్ని. చూసారా, ఆ ఇనుప గుండు అగ్ని యొక్క ఎర్రదనాన్ని, వేడిని, ఉష్ణతని తీసుకుంది. ఈ అగ్ని ఏం చేసింది, ఆ ఇనుప గుండు యొక్క షేపును తీసుకుంది. ఇప్పుడు ఈ ఇనుప గుండు అగ్ని ఫైర్ బాల్, అగ్ని ఏ షేప్ లో ఉందండి, ఇప్పుడు అగ్నికి షేప్ ఉందా, దానికి రూపం ఉందా, రూపం రూపం ప్రతిరూపో బభూవ. కఠోపనిషత్తులో అగ్ని తలుపును దహిస్తూ ఉంటే ఆ తలుపు ఆకారంలో ఉంటుంది అగ్ని, ఏ వస్తువును దహిస్తూ ఉంటే అగ్ని ఆ వస్తువు రూపంలో కనపడుతుంది. చూసారా, చిన్నప్పుడు అట్లకాడ కాల్చేవాళ్ళు, అట్లకాడ కాల్చి దిష్టి తీసేవాళ్ళు, అట్లకాడ కాల్చి వాత కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ అట్లకాడ రూపంలో కనపడుతుంది ఆ అగ్ని, అగ్నికి రూపం లేదు, కానీ అగ్నికి రూపం ఎలా వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఆ యొక్క ఇనుప యొక్క గుండు యొక్క రూపాన్ని అగ్ని తీసుకుంది, అగ్ని యొక్క ఎరుపుదనాన్ని ఉష్ణాన్ని ఇనుప గుండు తీసుకుంది, దానికి తల్లదనం నలుపుదనం పోయి ఎరుపుదనం వచ్చేసింది. కానీ అగ్ని అది అగ్ని గుండంలాగా కనపడుతుంది, గుండు గుండు అగ్ని గుండు గుండుగా ఉంటుంది కదా, ఆ షార్ట్ పుట్, షార్ట్ పుట్ ఉంటాయి చూసారా, దాన్ని అగ్నిలో వేస్తే అదే నాకు కనపడదు. ఆ ఏది కాలుస్తుంది ఆ రూపాన్ని తీసుకుంటుంది అది. ఆ తీసుకోగానే మనం అగ్నిని మర్చిపోతాం, ఆ గుండుని మర్చిపోతాం. ఆ కనపడేది ఏంటంటే ఎర్రటి బాగా కాలుతున్నటువంటి అగ్ని గుండు అంటాం. అది అగ్ని గుండ, ఇనుప గుండు. అగ్ని సహచర్యం వల్ల దానికి ఇనుప గుండు బదులుగా ఏం పేరు పెట్టాం, అగ్నిగుండం, అగ్నిగుండు అని పేరు పెట్టాం. ఇనుప గుండు కదా అంటే ఇనుప ఎక్కడుందండి, ఇనుప కనపట్టలేదు కదన్నాడు, ఎర్రగైపోయింది అది. ఆ యొక్క గుండు అన్నది ఆ పేరు చూసారా, గుండ్రంగా ఉంటాను గుండు అన్నాం. ఈ గుండు అనే గుండ్రంగా ఉంటుంది, ఆ గుండు అనేటువంటి రూపం అగ్నిదా కాదు, కానీ అగ్ని గుండు గుండు అనేటువంటిది ఇనుముకు సంబంధించింది, అగ్ని అనేటువంటిది అగ్నికి సంబంధించింది. అంటే రెండు కలిపేసి అది అనలాట్ లోహవత్. లోహం అంటే ఇనుము, అనలం అంటే అగ్ని, అక్తం అంటే వ్యాపింపబడినటువంటి, అగ్ని చేత వ్యాపింపబడినటువంటి ఇనుప గుండు అని అర్థం. గుండు కాకపోతే వేరే ఇనుప కడ్డి, ఏ రూపంలో ఉంటే అది. ఇనుప వస్తువులు రకరకాలు ఉన్నాయి కదండి. మేకునే వేస్తాం, ఒక మేకును కనుక అగ్నిలో వేస్తే ఏ రూపంలో కనపడుతుంది అగ్ని? ఆ మేకు రూపంలోనే కనపడుతుంది, అగ్నికి రూపం లేదు. కానీ ఆ మేకు ఆ ఎర్రదనాన్ని ఆ ఉష్ణతని తీసుకుంది, ఈ మేకు యొక్క షేప్ని అగ్ని తీసుకుంది, ఇద్దరు పంచుకున్నారు. చూసారా అక్కడ మనం అది ఇనుము అనేది మర్చిపోయినాం. ఈ యొక్క షేప్ అగ్నికి లేదు, దీనిది కాదు అని మనకు తెలియదు ఆ క్షణంలో. అదేవిధంగా ఈ శరీరం మనస్సు ఇనుపగుండు లాంటిది, ఇనుపగుండు లాంటిది. ఇది ఆత్మ చైతన్యం వల్ల ఉనికి ఎరుకని తీసుకొని ఇదేం చెప్తుంది ఈ శరీరం? ఇప్పుడు నేను ఉన్నాను. ఈ ఉన్నాను అనేది ఎవరిది? ఆత్మది. నాకు తెలుసు, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, నాకు తెలుసు అంటున్నావే. ఈ తెలుసు అనే ఎరుక ఎవరిది? ఆత్మది. ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఎవరిది ఆనందం? ఆత్మది. ఆ మూడు తీసుకున్నావా? ఇప్పుడు ఇంకా దీన్ని దానికి ఇవ్వాలి. అక్కడి నుంచి సత్వ చిత్త తీసుకున్నాం, ఉనికి ఎరుక. అది ఎలా చెప్తున్నావు తెలుసా? నేనున్నాను, నాకు తెలుసు, నేనున్నాను, నాకు తెలిసినది ఆత్మ నుంచి తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత వీడేం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది డ్రామా. నేను పొడుగ్గా ఉన్నాను. ఈ పొడుగ్గా ఉన్నా అనేటువంటిది శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? శరీరానికి సంబంధించింది. పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నడుస్తున్నాను, పడుకున్నాను, తింటున్నాను, ఇవన్నీ ఆత్మకు సంబంధించిన శరీరానికా? శరీరానికి. ఇప్పుడు ఏం చేసాము చూడండి, నేను ఉన్నాను, నాకు తెలుసు అనేది అక్కడి నుంచి తీసుకొని నేను లావుగా ఉన్నానని చెప్పి కనిపించాము. అందరితో అవ్వలేదు. స్లిమ్గా ఉన్నాను, ట్రిమ్గా ఉన్నాను, అమ్మగా ఉన్నాను. ఆ ఉన్నాను అనేది ఆత్మది, అమ్మగా ఉన్నాను అమ్మ అనేటువంటిది శరీరాన్ని కనిపించాము. ఇది అధ్యాస అంటే. భర్తగా ఉన్నాను, భార్యగా ఉన్నాను, కొడుకుగా ఉన్నాను, పుత్రుడిగా ఉన్నాను, ఆఫీసర్గా ఉన్నాను, తమిళియన్గా ఉన్నాను, ఇవన్నీ ఎవరివి లక్షణాలన్నీ? శరీరానివి, మనస్సువి. దిగులుగా ఉన్నాను, సత్తు చిత్తు దిగులుగా ఉందా, మనస్సు దిగులుగా ఉందా? మనస్సు దిగులుగా ఉంది, మనస్సులో సంతోషంగా ఉంది, మనస్సు దిగులు సంతోషాన్ని పడుతూ ఉన్నది. పడుతున్నప్పుడు ఏం చేశాను? ఈ నేను ఉన్నాను తీసేది తీసి కలిపేశా. నేను దిగులుగా ఉన్నాను. ఈ ఉన్నాను ఎవరిది? ఆత్మది. దిగులుగా అనేది కలిపేశాం. నేను దిగులుగా ఉన్నాను, వన్ సెంటెన్స్. చాలా సంసారం, ఇది సంసారానికి కారణం. నేను దిగులుగా ఉన్నాను, రోగిగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, జ్ఞానం కలిగి ఉన్నాను, కోపంగా ఉన్నాను. ఒకటే రెండే లిస్ట్ మీరు రాసుకోండి, నాకు తెలియదు. నేను ఉన్నాను అనేది ఆత్మది. ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను అనేటువంటిది శరీరం మనస్సుకు సంబంధించినది. ఇది కలిపేసి, ఇది కలుపుతున్నానని కూడా తెలియకుండా, శాస్త్రం చెప్తున్నా వినకుండా, విని విని కూడా అర్థం చేసుకోకుండా కాలం గడుపుతూ గడుపుతూ మనిషి వెళ్ళిపోతున్నాడు. రాముని వారు అంటున్నాడు, లక్ష్మణ అసలు ఇదంతటి కారణం, ఇది దీన్ని రెండింటిని ఇవి కలుస్తున్నాయి, దీనివల్ల పనిచేస్తున్నదని తెలుసుకొని హాయిగా పనిచేసుకుంటే పర్వాలేదు. నేను సత్వ చిత్తు అనేటువంటిది ఆత్మ నుంచి తీసుకొని ఈ శరీరము పనిచేస్తున్నది అని తెలుసుకొని పనిచేస్తే ప్రాబ్లం లేదు, ఇది ఒక డ్రామా. కనుక ఈ శరీర ధర్మాలన్నీ ఈ సత్తు చిత్తుని అంటుతాయా ఇప్పుడు? అది ప్రశ్న. ఆ యొక్క తెర మీద చూస్తూ ఉంటే నీళ్లు వర్షం వచ్చిందండి తెర మీద, ఆ తెరనేమైనా చేస్తాయా? తెరని తడుపుతాయి, అవి తడపదు. అగ్ని వచ్చింది తెరలో, సినిమా చూస్తున్నారు, ఫైర్ వచ్చి అదేమన్నా చేస్తుందో చెయ్యదు. అదేవిధంగా ఈ ఉనికి ఎరుకని ఈ శరీర ధర్మాలు, మనోధర్మాలు, వ్యాధి, జర, మరణం, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, ఎవరికండి సత్తు చిత్తుకే శరీరానికే, ఇవన్నీ దానికి ఇచ్చేసి నేను చనిపోతున్నానంటాడు. నువ్వు చనిపోవటంలా, శరీరం చనిపోతుంది, శరీరం పోతుంది, నువ్వు పోవు, నువ్వు ఎప్పుడూ ఉన్నావు, యు ఆర్ ఎటర్నల్. ఈ శరీరం వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ, ఈ శరీరం నూతన వస్త్రాన్ని కట్టుకున్నట్టుగానే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను మరణించను అసలు, నేను అనే ఆత్మని ఎప్పటికీ మరణించను. ఈ శరీరం ఉంటే ఎంత, పోతే ఎంత, ఈ శరీరం నేను కాదు కదా. ఇంట్లో ఉండేవాడు వేరు, ఇల్లు వేరు, ఆత్మని నేను సత్తు చిత్తుని ఈ ఇంటిలో ఉన్నాను ఇప్పుడు అంతే. ఈ ఇల్లు కాకపోతే మరో ఇల్లు, నాకేంటి అట్లా అనాలి. మరణం ఎవరికండి, మా మ్యాటర్, మాయా ప్రకృతి ఇది. దీనికి మరణించడం సహజం, దీనికి మరణం సహజం, వృద్ధాప్యం సహజం, వ్యాధి సహజం. నేను సత్తు చిత్తుని, నాకు మరణం లేదు, వ్యాధి లేదు, ముసలితనము లేదు. ఈ ముసలితనాన్ని నువ్వు ఆపలేవు, వ్యాధిని ఆపలేవు, మరణాన్ని ఆపలేవు, ఇంకెందుకు పోట, ఎందుకు బాధపడటం? సత్తు చిత్తునైనా నాకు వ్యాధి లేదు, మరణం లేదు, ముసలితనం లేదు, ఇంకా బాధపడాల్సిన పని లేదు. ఈ మిక్స్ చేయడం వల్ల బాధపడుతున్నాం మనం. అది చెప్తున్నాను ఇక్కడ చూడండి. ఏకత్ర వాసాత్ అనలాక్త లోహవత్ అన్యోన్యం అధ్యాస వశాత్. అన్యోన్యం, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల వారి గుణాలు వీరు, వీరి గుణాలు వారు పుచ్చుకొని, ఇచ్చి పుచ్చుకొని అన్యోన్యంగా ఇద్దరు ఒకరికొకరు అధ్యాసవశాత్, అంటే అజ్ఞానం వలన అధ్యాసవశాత్ ఏమైంది, ప్రతీయతే, తెలుస్తున్నది ఈ శరీరం. ప్రతీయత అంటే కనిపిస్తున్నది, తెలుస్తున్నది. ఏమని, ఇక్కడ ఉన్నాను, ఫలాన చోట ఉన్నాను, ఇప్పుడు ఇంతైంది టైము, క్లాస్ అయిపోతుంది ఇంకా 10 నిమిషాల్లో, ఇవన్నీ తెలుసుకుంటున్నాను. ప్రతీయతే, పొద్దున్న లేవంగానే ముఖం కడుక్కడం, స్నానం చేయించడం, ఈ శరీరానికి పోషణ చేయడం, చీర కట్టడం, అలంకరణ చేయడం, మళ్ళీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, మధ్యాహ్నం లంచ్ పెట్టడం, నైట్ ఎంత సేవ చేస్తున్నా ఈ శరీరానికి. ఈ శరీరం జడం అసలు, ఒక చెక్క ముక్క లాంటిది. ఇది కదలడానికి ఆత్మ చైతన్యం కారణం. ఈ చెక్క ముక్కను పట్టుకొని నేనంటావు గాని, ఈ చెక్క ముక్కను కదిలిస్తున్నటువంటి ఆత్మ చైతన్యం నేనని చెప్పవేమిటి అంటుంది శాస్త్రం. దీన్ని పట్టుకోంటే దిగులు, దీన్ని పనిచేయిస్తున్నటువంటి ఆత్మ చైతన్యాన్ని నేను అంటే ఆనందం. ఇదండి కారణం. దుఃఖానికి కారణం ఏమిటో అర్థమైందా ఇప్పుడు? ఈ యొక్క పరిమితి కలిగినటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి ఈ శరీరాన్ని, దీని దోషాలు నువ్వు ఆపలేవు, నీ వల్ల కాదు, నీ తరం కాదు. దాన్ని దానిగా ఒప్పుకోవడం మంచిది. కనుక ఇందులో నేను వ్యక్తమవుతున్నాను, ఈ శరీరంలో అహం బ్రహ్మ అస్మి, ఇది నన్ను వ్యక్తం కావడానికి నాకు సహాయపడుతున్నది. సత్తు చిత్తు తానుగా వ్యక్తం కాదు. సత్తు చిత్తు, సత్ అంటే ఉన్నది, చిత్ అంటే ఎరుక, ఈ రెండు వ్యక్తం కావాలి అంటే ఇది కావాలి. ఇది వ్యక్తం కావడానికి నాకు పరికరం, ఉపకరణం. అంతేకాని ఇది నేను కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జింహేన చ ఘ్రాణ నేత్రే. కనుక అన్యోన్య అధ్యాసవశాత్ ప్రతీయతే జడాజడత్వం చ అజడం సత్తు చిత్. జడం శరీరం, జడం అంటే చైతన్యం స్వతహాగా లేదు దీనికి. ఇది ఎక్కడి నుంచి తీసుకుంది? ఆత్మ నుంచి తీసుకున్నది. తీసుకోవడం అంటే తీసుకోవడం ఏం లేదు, ఆత్మ వల్ల ఇది చైతన్యం అయింది. ఇది ఇది జడం. అజడం సత్తు చిత్తు నేను ఆత్మని, అజడమైనటువంటి నేను సత్తు చిత్తుని, ఈ జడమైన శరీరం ఒకే చోట ఉన్నాయి. కదులుతున్నాను, ఎవరు కదులుతున్నది? చైతన్యమైన నేను ఈ శరీరాన్ని కదిలిస్తున్నాను. జడమైనటువంటి ఈ శరీరాన్ని అజడమైనటువంటి, జడమంటే ఇనర్ట్ అండి, ఆ జడం అంటే సెన్షియంట్. ఇప్పుడు బాడీ సెన్షియంట్ ఇనర్ట్, బాడీ బై ఇట్సెల్ఫ్ ఈజ్ ఇనర్ట్, బట్ ఇట్ ఈస్ సెన్షియంట్ బికాస్ ఆఫ్ మీ ది కాన్షియస్నెస్. అజడమైనటువంటి నేను జడమైన శరీరాన్ని కదిలిస్తున్నాను, వినేటట్లు చేస్తున్నాను, చూసేటట్లు చేస్తున్నాను, మాట్లాడేటట్లు చేస్తున్నాను. జడమైన శరీరం ఎట్లా మాట్లాడుతుందండి? మాట్లాడేటట్లు చేస్తున్నాను, నేను స్వామి రూపంలో కూర్చొని మాట్లాడేటట్లు చేస్తున్నాను, శిష్యుడి రూపంలో కూర్చొని వినేటట్లు చేస్తున్నాను నేను. ఎంత బాగుంది వేదాంతం చూడండి. చెప్పేవాళ్ళకి ఆనందం, వినేవాడికి అంతకంటే ఆనందం. జడాజడత్వం చ చిదాత్మ చేతసోహో. చిదాత్మ ఆత్మ చైతన్యం, చేతస్సహ అంటే బుద్ధి, ఈ రెండు యొక్క చేతస్సేమో జడం, చిదాత్మ ఈజ్ అజడం. ఈ ఇద్దరు పక్క పక్కనే ఉండి మాట్లాడుతున్నారు చూడండి. అజడమైనటువంటి సత్తుచిత్తు మాట్లాడలేదు, జడమైన శరీరం మాంసం మాట్లాడలేదు. జడమైనటువంటి శరీరం మీడియం, ఉపాధి. అజడమైనటువంటి సత్తుచిత్తు, రూపం లేనటువంటి సత్తుచిత్తు, ఈ రెండు కలిస్తేనే మాట. ఇప్పుడు నేనెవరు చెప్పండి? నేనెవరు? అజడమైనటువంటి సత్తుచిత్తునే, జడమైనటువంటి శరీరాన్నే, ఈ రెండు ఒకే చోట ఉన్నాయి. ఇప్పుడు అజడాన్నే జడాన్నే నేను, ఏది కావడం మీకు ఇష్టం చెప్పండి? జడం శరీరం, మనస్సు జడం అంటే ఇనర్ట్. జడంలా కూర్చున్నావు అంటుంటారు సారా, కదలకుండా. ఆ జడమైనటువంటి శరీరం మనస్సుని మీరు చెప్పుకోవడం మీకు ఇష్టమా? జడం కాకుండా సత్తుచిత్తైనటువంటి ఆ నేను ఉన్నాను ఎరుక అనేటటువంటి ఆ చైతన్యం మీరని చెప్పుకోవడం మీకు ఇష్టమా? వ్యాధి జరా మరణాలతో కూడినటువంటి జడ శరీరం మీరా? వ్యాధి జరా మరణాలు లేనటువంటి అజడమైనటువంటి సత్తుచిత్తు మీరా? ఈ రెండు ఒకే చోట ఉన్నాయండి. ఇప్పుడు ఏది మీరు చెప్పండి? ఇది చెప్పడానికి శరీరం కావాలి, చెప్పడానికి జడ శరీరం కావాలి. ఈ జడ శరీరంలో ఉపయోగించుకుంటూనే ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి? నేను శరీర జడ శరీరాన్ని కాను, ఈ జడ మనస్సుని కాను, ఈ మనస్సులో ఉన్నటువంటి కోప తాపాలు, ఈర్ష అసూయాలు నేను కాను, ఈ వ్యాధి మరణం కలిగినటువంటి ఈ శరీరం నేను కాదు. ఎవరి నేను? ఈ శరీరం ఉన్నా పోయినా, ఈ మనస్సులో గందరగోళాలు ఉన్నా పోయినా నాకేం సంబంధం లేదు. నేను ఎప్పుడు ఆత్మస్వరూపాన్ని. ఆహా, అది విషయం అండి. రాముల వారు చూడండి, రామాయణం అంటే ఏమిటనుకున్నారో తెలుస్తుందా? ఇప్పుడు రాముల వారిని అసలు రాముడిని చూస్తున్నారు మీరు. రామగీత అంటే ఇది, మీరు తెలుసుకోవలసిన రాముడు ఆత్మారాముడు. తర్వాత శ్లోకం 42.
గురు సకాశాదపి వేద వాక్యతః సంజాత విద్యానుభవోప నిరీక్షతం అనుభవో నిరీక్షతం స్వాత్మానమాత్మస్థముపాధివర్జితం. త్యజేద శేషం జడమాత్మగోచరం.
ఇక్కడి నుంచి ఇక్కడితో పూర్తయిపోయిందండి. ఇటువంటి విద్య నీకు ఎట్లా వస్తుంది రామా? గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే వస్తుంది చెప్తున్నారు. తర్వాత శ్లోకం నుంచి నిధిధ్యాసనం 43-51 వరకు నిధిధ్యాసనం. ఇది బాగా నీకు అర్థం అవ్వాలంటే 43 శ్లోకం నుంచి ఇంకా నిధిధ్యాసనం చేయాలి. అసలు ఈ విద్య రావాలంటే ఎలా? ప్రతి ఒక్కరికి ఈ విద్య రావాలి అంటే గురోహో సకాశాత్, గురువు యొక్క సాంగత్యం వల్ల. సకాశాత్ అంటే వలన, గురువు బోధ వలన, గురువు ఉపదేశం వలన. ఉపదేశం అంటే ఒక మంత్రం కాదండి. సోహం అంటే వెళ్ళిపోతే శోకమే మిగులుతుంది. ఇంత చదివితే గాని సహా అహం బ్రహ్మ అని తెలియదు మనకు. గురు సకాశాద్ అపి వేదవాక్యత. ఆ గురువు కూడా ఏం చెప్పాలి? వేదవాక్యం చెప్పాలి, మహావాక్యం చెప్పాలి. అంతేగాని భాగవత పురాణాలు రామాయణాలు చెప్తే రాదు. మీరు రామాయణం వింటే ఈ మహావాక్యం వస్తుందా, రామగీత వింటే ఈ వాక్యం వస్తుందా చెప్పండి మీరే. రామగీత వింటే వస్తుంది కానీ ఇతిహాసాలు పురాణాల్లో లేదు. అవన్నీ మనకు చిత్తశుద్ధిని ఇస్తాయి, మంచివాడిగా చేస్తాయి మనస్సుని. అంతేగాని ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టవది. కనుక వేదవాక్యత అంటే తత్వమసి మహావాక్యం, అహం బ్రహ్మాస్మి మహావాక్యం, ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం, అయమాత్మా బ్రహ్మ మాండుక్యోపనిషత్ మహావాక్యం, ఇట్లాంటివన్నీ వేదవాక్యత అంటే శ్రవణం చేయడం వలన అని అర్థం. శ్రవణం చేసి 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 అలసిపోకుండా చెయ్యాలి, ఆనందంగా చెయ్యాలి. వేదవాక్యత అంటే గురు, వేదాంత వాక్యం రెండు అవసరమే. ఏమండి వేదాంత వాక్యాలు చాలండి నాకు, ఇంటర్నెట్లో బోలెడు వస్తాయి, సీడీలున్నాయి, టీవీల్లో బోలెడు కార్యక్రమాలు, గురువు ఎందుకు అని అనకూడదు. అందుకని రాముల వారు చెప్తున్నారు గురువు కావాలి, వేదాంత వాక్యము కావాలి, రెండు అవసరం. ఒక్కన్ను చాలా రెండు కళ్ళు కావాలా? గురువు వేదాంత వాక్యం రెండు కళ్ళ లాంటి వాడు. అర్థమైందే? ఎవరు చెప్తున్నారు? నేను చెప్తే మీరు వినరు. రాముల వారు చెప్తున్నారు చూడండి, సంజాత విద్యానుభవ. గురువు వేదాంత వాక్యం ఉండడం వల్ల ఏమి ఉద్భవిస్తుంది, సంజాత ఏమి పుడుతుంది మనలో? విద్య అనుభవ. సంజాత విద్య అనుభవ అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం. విద్యానుభవ అంటే నువ్వు జ్ఞాని అవుతావు అని అర్థం. నీలో జ్ఞానం వచ్చి ఆత్మజ్ఞాని అవుతావు, గుణాతీతుడు అవుతావు, పరాభక్తుడు అవుతావు. అనుభవ అంటే ఇక్కడ జ్ఞానం. విద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య జ్ఞానాన్ని పొంది నిరీక్షతం. నిరీక్ష మీన్స్ ఈక్ష అంటే దాన్ని తెలుసుకోవాలి. ఈక్ష అంటే చూడడం, దర్శనం. నిరీక్ష అన్నాడు, క్లైమింగ్ అని అర్థం. నేను నిరీక్ష అంటే నేను వెదురు చుట్టం అంటారు చూసారా, అది కాదు. ఇక్కడ నిరీక్ష అంటే ఈక్ష అంటే చూసి. చూడటం అంటే ఏమిటి? చూడటం కాదు, తెలుసుకోవడం. ఏది చెప్పినా ప్రాబ్లమే, నేను ఆత్మను చూశానంటాడు. ఎందుకంటే ఈక్ష అని చెప్పారు కదా. ఈక్ష అంటే తెలుసుకోవడం. నిరీక్ష అంటే స్పష్టంగా నేనే ఆత్మని, ఈ శరీరం కాదు అని తెలుసుకొని. తమ్ ఆత్మానం, ఆ ఆత్మస్వరూపాన్ని. ఏ ఆత్మస్వరూపం? సత్ చిత్ ఆనంద, ఉనికి ఎరుక ఆనందం. స్వాత్మానమాత్మస్థముపాధి వర్జితం. ఎటువంటి ఆత్మ? ఈ ఉపాధి వర్జితం, ఉపాధి లేకుండా, ఈ శరీరం మనసు బుద్ధి చిత్తహంకారాలతో సంబంధం లేకుండా. అందుకని చెప్పి ఆత్మను బయటికి తీస్తాను అనకూడదు. బయటికి తీస్తే ఆత్మ మాట్లాడలేదు కదా, అది అందులో ఉంచే. ఎక్కడ? ఆత్మస్థం ఉపాధి. ఆత్మస్థం అంటే ఇక్కడ మన హృదయందే, స్వహృదయస్థం అని అర్థం. ఆత్మస్థం అంటే స్వహృదయస్థం, మన హృదయంలోనే, మన బుద్ధి గుహయందే. స్వాత్మానం, నీ యొక్క స్వరూపాన్ని, నీ యొక్క స్వరూపానికి ఉపలబ్ధి స్థానంగా ఉన్నటువంటి బుద్ధి. స్థానం ఎక్కడ? బుద్ధి. అక్కడ ఎక్కడ ఎవరు ఉపలబ్ధి అవుతున్నారు? ఆత్మ చైతన్యం. ఏ రూపంలో? నేను 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 అనే ఎరుక ఉనికిగా లబ్ధి అవుతున్నాడు. అది తెలుసుకో అంటున్నారు. అంటే ఈ శరీరాన్ని వర్జితం అంటే వదిలిపెట్టి, వదిలిపెట్టి అంటే నిజంగా వదిలిపెట్టక్కర్లేదు. వదిలిపెడితే ఏం మాట్లాడదాం? వదిలిపెడితే నేనున్నాను అని కూడా చెప్పలేవు, నాకు తెలుసు అని కూడా చెప్పలేవు. నేను ఉన్నాను నాకు తెలుసు అని చెప్పడానికి ఇది కావాలి, నోరు కావాలి, కళ్ళు కావాలి, ముక్కు కావాలి, మనసు కావాలి, బుద్ధి కావాలి, అన్ని కావాలి. అన్ని పెట్టుకొని అన్ని ఉపయోగించి ఏం చేయాలి? ఇవన్నీ నేను కాదని చెప్పాలి. ఇవన్నీ కూడా ఏమేమైతే ఉపయోగించుకున్నాను నేను ఉన్నానని చెప్పడానికి, అది అర్థం చేసుకున్న తర్వాత ఇవన్నీ నేను కాదని చెప్పేసేయాలి. ఏమండి అతంట మరి కృతజ్ఞత వద్దా అన్నారు. కృతజ్ఞత ఉన్నది, అందుకే స్నానం చేయిస్తారు రోజు. మూడు వేల భోజనం పెట్టి చక్కగా నేను పోషిస్తున్నాను లేదా, నాకు సహాయం చేస్తుంది నేను వ్యక్తం కావడానికి. దానికి నేను చైతన్యాన్ని ఇచ్చాను కనుక నా మాట అది వినాలి. దాని కండిషన్లో పెడతాను నేను, అది ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటాం. నేను వ్యక్తం కావడానికి శరీరం ఉపయోగపడుతున్నది, దానికి చేతనాన్ని ఇవ్వడానికి నేను ఉపయోగపడుతున్నాను. అర్థమైందా? ఎంతటి విద్యుత్వండి. ఉపాధి వర్జితం అంటే బుద్ధిపూర్వకంగా దాన్ని వర్జించి వదిలిపెట్టి అని అర్థం. అంతేగాని చచ్చిపోయిన తర్వాత వస్తుంది మోక్షం అంటారు జనం. ఉపాధి వర్జించి అంటే ఒరే బతికుండగా నీకు మోక్షం రాదురా, ఉపాధిని వదిలిపెట్టి అంటే అవుట్ అని అర్థం. ఎవరికి కావాలండి అటువంటి మోక్షం? ఇక్కడ ఉన్నప్పుడే కావాలి నాకు, ఈ శరీరంలో ఉన్నప్పుడే. ఇది జీవన్ముక్తి అంటే. త్యజేత్ అశేషం జడం ఆత్మగోచరం. ఈ ఆత్మనికి గోచరిస్తున్నటువంటి జడం అశేషం, ఈ యొక్క జడమైనటువంటి నామరూపాన్ని అన్నిటినీ కూడా త్యజించు. త్యజించు అంటే వదిలిపెట్టు. వదిలిపెట్టు అంటే దాని మీద దానికి సత్యత్వాన్ని ఇవ్వవాకు అని అర్థం. త్యజేత్ అంటే ఏమిటి? దాని మీద ఎటువంటి అనురాగం మమకారాన్ని పెట్టుకోకుండా దాన్ని ఉపయోగించుకో, అది నేను అని చెప్పి తాదాత్మ్యం చెందవాదు. అది త్యజేత్ అంటే. అంతేకాని నేను శరీరం వదిలిపెడతానంటే ఇంకా అని అనకూడదు. శరీరం వదిలిపెట్టింది ఇంకేముంది? బల్బుని వదిలిపెట్టిపోతే ఎలక్ట్రిసిటీకి ఏముందండి? ప్రకాశమా ఏమన్నానా? బల్బులో ఉంటూనే నేనే ఈ ప్రకాశాన్ని అని చెప్పాలి. తర్వాత పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.